ప్రణాళికను బట్టి నాలో దేవుడు చూపించిన గొప్ప భాగ్యాన్ని అందరితో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అందుకే పాట కూడా ప్రభు అదే పాటను దయచేస్తూ వచ్చినాడు, నేను ఎందుకని మార్చబడితని అని. ప్రభు చాలా ప్రణాళికలు కలిగి ఉంటాడు మన మధ్య, మన పట్ల. ఆయన చిత్తానుసారంగానే ప్రతి ఒక్కటి నడుస్తూ ఉంటాయి. బైబిల్లో ఒక మాటను మనం చూసుకొని మరి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాస్తూ ఒక మాట అంటాడు 4:24. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను అంటారు. దేవుడి వాక్య భాగాన్ని తన వాక్యపు వెలుగులో విరిచి ఆశీర్వదించి మనకందరికీ అర్థమవు రీతిలో పొట్టించును గాక. తద్వారా ఈ సాక్ష్యము ద్వారా ప్రతి ఒక్క మనస్సును ప్రభు తాకి ప్రతి ఒక్క ఆత్మతోను మాట్లాడును గాక. మరొకసారి అందరికీ వందనాలండి. నేను అందరికి మనకందరి పరిచయమే ప్రేమ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్నాను ప్రస్తుతం మన విజయవాడ నగరంలోనే. ఒకనొకప్పుడు నేను చాలా అన్యుడిగా జీవిస్తూ వచ్చినాను. తల్లిదండ్రులు ఇద్దరు, మరి నా తండ్రి మంచి సిబిఐ ఆఫీసర్గా పనిచేస్తూ ఉండేవారు పోలీస్ డిపార్ట్మెంట్లోనే వైజాగ్లో. వివాహమైనటువంటి కొన్ని సంవత్సరాల వరకు వారికి పిల్లలు లేరు. తల్లిదండ్రులకు తల్లి మంచి విశ్వాసపరురాలు, దేవుని అందు మంచి విశ్వాసం. ఆమె అప్పట్లోనే గంటల తరపడి మోకరించి ప్రార్థనలో ఉంటూ ఉండేది. 5 సంవత్సరాల వరకు ఆ కుటుంబంలో బిడ్డలు లేని కారణాన వారి మధ్య కొన్ని ఫ్రస్ట్రేషన్స్ చూస్తూ వచ్చినాయి. తండ్రి మరింతగా బలవంత పెట్టడం, పిల్లలు లేరు అనే బాధ, ఆ విధంగా ఆయన మనస్సును కృంగ తీస్తూ వచ్చినాయి. అదే విషయంలో అదే సందర్భాల్లో తన స్నేహితులు కావచ్చు, తన కొలీగ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ప్రేరేపణ వారి యొక్క మాటలు ఆయన చాలా గాయపరుస్తూ వచ్చినాయి. అది ఎలా తీర్చుకోలో తెలియక ఇంట్లో తల్లి మీద ప్రభావం చూపిస్తూ ఉండేవి. ఎప్పుడు కొట్లాడటం, గొడవలు జరుగుతూ ఉండేవి, కేవలం ఇక్కడే పిల్లల విషయంలోనే. తన స్నేహితులు ఇచ్చిన సలహా మేరకు ఆయన మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతూ వచ్చినాడు. ఆ క్రమంలోనే ఆ రోజు వేరే వివాహానికై సిద్ధపడి ఇంట్లో తల్లిగారిని బాగా కొట్టి ఆ కిటికీ ఆ పైన కమ్మికి చేతులు కట్టి విరలాడిస్తే వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత నా తల్లిగారు చాలా బాధపడుతూ రక్తం కారుతూ ఉండేది తల నుంచి చేతుల నుంచి. ఆ అతి సందర్భంలో తను ప్రార్థన చేస్తూ వచ్చిందంట, ఎందుకు ఈ బాధలు ప్రభువా, నాకు చిన్న చిన్న దెబ్బలకి నేను తట్టుకోలేకపోతుందా, సిలువలో అన్ని బాధలు మీరు ఎలా పడ్డారయ్యా, నేను నీ బిడ్డనే ఒప్పుకుంటున్నాను కదా, దయచేసి మీ కరుణించి ఒక కుమారుని నాకు ఇవ్వండి, లేదంటే నా నీక్షణమే మీ దగ్గర తీసుకోండి అంటూ ప్రార్థించి అలాగే మూర్చిపోతూ కొమలకు వెళ్ళిపోయినారు. తండ్రి గారు బయటకు వెళ్ళి మరి మనస్సు మార్చుకున్నారేమో తెలియదు కానీ ఆయన తిరిగి ఇంటికి రావడం జరిగింది. ఈ మధ్యలోనే తల్లిగారు మూర్చమైన తర్వాత తనకు ఒక దర్శనం కనిపిస్తూ వచ్చింది. శిలువలు వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభు వారు ఆ చేతుల్లోని మేకుల్లో ఆ రక్త బొట్టు ఒకటి వచ్చి నా తల్లిగారి నుదుటి మీద పడడం దర్శనంగా మనకి బా తల్లిగారి కనబడుతూ వచ్చింది. తర్వాత తండ్రి గారు వచ్చి తలుపు తీసి కట్లు విప్పి మంచం మీద పండుకోబెట్టి పరామర్శించిన తర్వాత మెలకు వచ్చింది. ఆ మెలకు వచ్చిన ఈ దెబ్బల కన్నా సంతోషంగా ఆ దర్శనమే ఆయన ఆమెకి ఎంతో సంతోషాన్ని ఇచ్చి తండ్రి గారితో పంచుకోవడం జరిగింది, ఇలా వచ్చింది దర్శనం అని. ఇద్దరు సంతోషించారు. 5 సంవత్సరాల తర్వాత ఆ దర్శనం తర్వాత ఆ తర్వాతి నెలలోనే నేను గర్భంలో పడ్డాను. ఆ విధంగా నా జననం జరిగింది. ఎదుగుతూ వచ్చినాను. తల్లిగారితో ప్రార్థనలకు వెళుతూ ఉండేవాడిని. ప్రార్థన మంచి అనుభవం ఉంది అప్పట్లోనే. అలాగే కొనసాగుతున్న క్రమంలో మా తండ్రి గారు మాత్రం మారలేదు, అదే విధంగా ఉండేవారు. ఆయన సిబిఐ ఆఫీసర్ కాబట్టి అనేక దేశాల్లో ప్రతి ఒక్క చోటుకు వెళ్తూ ఉండేవారు, ఢిల్లీ అని బాంబే అని. ఎన్నో కేసులు కూడా ఆయన్ను చుట్టుముడుతూ వచ్చినాయి. అలాంటి క్రమంలో మరి నేనైతే ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాను. 10వ తరగతి వరకు బాగానే ఉన్నాను. ఇంటర్మీడియట్ చేసేసరికి సైన్స్ స్టూడెంట్ గా మారాను. సైన్స్ స్టూడెంట్ గా మారినప్పుడు ఆ సైన్స్ డిసెక్షన్స్ చేసేటప్పుడు కానీ అనిపించేది నాకు ఆ బ్లడ్ వెజల్స్ నర్వ్స్ ఇవన్నీ పనిచేస్తున్నాయి. నేను చదువుతున్నప్పుడు అధ్యాపకులు చెప్తున్నప్పుడు నిజమే కదా, ఇంత జరుగుతుంటే దేవుడు అంటామేంటి మనము అనేది ఒక అనుమానం వచ్చేది నాకు. ఆ అనుమానమే దృఢపరచుకునేవాడిని. దేవుడు లేడు అని ఎంతగా దిగజారిపోయాను. దేవుడు ఉంటే ఇవన్నీ ఎందుకుంటాయి, మరణం ఎందుకుంటుంది, ఈ రక్తం ప్రవహించడం అనేది, గుండె కొట్టుకోవడం అనేది, ఊపిరి పీల్చుకోవడం అనేది ఎలా జరుగుతాయి, ఇంత ప్రక్రియ శరీరం జరుగుతుంటే దేవుడు అంటారేంటి అజ్ఞానంగా అనుకునేవాడిని. అలాగ పెరుగుతూ వచ్చాను. అదే నాలో పెరుగుతూ వచ్చింది, అదే భావం. తర్వాత ఎంతో మంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా అదే స్థితిలో ఉన్నాను, పూర్తిగా పడిపోతూ వచ్చాను. నా తల్లిగారు మాత్రం నన్ను హెచ్చరిస్తూనే ఉండేవారు, నువ్వు చేసే తప్పు, నువ్వు అనుకునే తప్పు అని. కానీ నా గురించి తండ్రి గారి గురించి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉండేది గంటల తరబడి. ఆ తర్వాత డిగ్రీకి వచ్చిన తర్వాత దైవజన్లు అంటూ ఉండేవారు, లక్ష్యం తీసుకుని అన్న అనేసి. నేను అనేవాడిని వాళ్ళని సంచులు తగిలించుకొని దేవుడి పేరుతో ద్రోహం చేస్తున్నారు మీరు మనుషులకు, మీ పొట్ట గడుపుకోవడానికి దేవుని పేరు చెప్పి తిరుగుతున్నారు మీరు అంటూ దూషించేవాడిని. దేవుడుంటే చూపించండి, దేవుడుంటే ఇలా ఎందుకు పెడతాడు, దేవుడుంటే అలా ఎందుకు పెడతాడు, ఇలా ఎందుకు పెట్టలేదు అంటూ వాదించేవాడిని. వాళ్ళని దగ్గరకు కూడా రానిచ్చేవాడిని కాదు, అసహించుకునేవాడిని. వారి మాటలు చెప్తున్నా కానీ ఎదురు చెప్పేవాడిని. లాగ మారిపోయాను. ఈ తల్లిగారు చాలా బాధపడుతూ ఉండేది ఇది తప్పు అనేసి. ఇలా అయితే నువ్వు పరలోకానికి రావయ్యా అంటూ ఉండేది. పర్వాలేదులేమ్మా నీతో పాటు నేను వస్తాలే అనేవాడిని. ఎలా వస్తావు అంటే, నా తల్లిగారికి ముక్కు పొడకంటే చాలా బాగా ఇష్టం. నీకు ముక్కుపడక అంటే బాగా ఇష్టం కదా, ఆ ముక్కుపడక పట్టుకుని నేను వచ్చేస్తాలే అనేవాడిని, హాస్యంగా ఎగతాళి చేసేవాడిని. అలా ఉండేది నా బ్రతుకు. చిన్నప్పుడు ఎలా అయితే పెరిగానో దానికి క్వైట్ ఆపోజిట్ లో, యూటర్న్ లో ఉన్నా నేను. అదే సందర్భంలో ఉద్యోగానికి నేను అప్లై చేసినప్పుడు, గ్రూప్ ఫోర్ పడినప్పుడు, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి, ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు అలాగే జరిగింది, ఎగ్జామ్స్ కి వెళ్ళినప్పుడు అలాగే జరిగింది. ఏంటిదంటే వెళ్ళేటప్పుడు తల్లిగారికి చెప్పి వెళ్ళేవాడిని, ఇంట్లో మేమిద్దరమే ఉండేవాళ్ళం, ఎందుకంటే తండ్రి ఎప్పుడు కూడా క్యాంప్స్ లో తిరుగుతూ ఉండేవాళ్ళు వారాల తరబడి. నేను వెళ్ళేటప్పుడు ఎలా అయితే ఉందో, సాయంత్రము 7 గంటలకి ఆ ప్రాంతాలు వచ్చినప్పుడు కూడా అలాగే ఉండేది. ఎలా అంటే మోకరించే ఉండేది. నేను మొట్టమొదటిసారిగా ఎగ్జామ్ కోసం వెళ్ళి వచ్చిన తర్వాత తలుపు కొడుతుంటే తీయటం లేదని చూస్తే మోకరించి ప్రార్థన చేస్తూనే ఉంది. నేను వెళ్ళేటప్పుడు ఎలా అయితే ఉందో, వచ్చినప్పుడు కూడా అలాగే ఉంది. లేపి తర్వాత చాలా కోప్పడ్డాను, ఏంటమ్మా నీకు పిచ్చ ఏమిటి, దేవుడు దేవుడు అని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావా ఏంటి.
మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి
ఇలా చేస్తే నీ ఆరోగ్యం పాడైపోదా, దేవుడు వచ్చి కాపాడతాడు నీ ఆరోగ్యాన్ని, మనమే కదా హాస్పిటల్కి వెళ్ళాలి అంటూ చాలా కోపడ్డాను. ఒకే మాట నింది, నేను ప్రార్థన చేయకపోతే నా ప్రార్థన విని నా దేవుడు నీకు క్షేమంగా నీ ప్రక్కన కూర్చొని వెళ్ళి తిరిగి నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడంటే నా ప్రార్థనకి కారణం బాబు అనేది. నిజమేనండి, ఈనాడు నాకు 3,500 మంది అప్లై చేస్తే 7కి ఉద్యోగం వచ్చింది. ఆ 7 మందిలో నేను ఫస్ట్ గా ఉన్నాను. ఇది నా జ్ఞానం కాదండి, నా తెలివి కూడా కాదు. నా తల్లి ప్రార్థనే నన్ను ఉద్యోగంలో ఉండేట్లు నిలబెట్టిందండి. తల్లి ప్రార్థన బిడ్డల మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది అనేది నాకు వచ్చిన ఉద్యోగమే కారణం. నేను అనుకునేవాడిని, నాకు చాలా తెలివి ఉంది, నాకు చాలా జ్ఞానం ఉంది అని గర్వపడేవాడిని. ఇప్పుడు అనిపిస్తుంది అది నా తెలివి కాదు, నా తల్లి దీవెన, నా తల్లి చేసిన ప్రార్థన ఫలితమే నా దేవుడు నాకు ఇచ్చాడు అనేసి, నా దేవుడు నా ఎందుకు నడిపిస్తున్నాడని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఎన్నో సందర్భాల్లో నేను విసర్జించాను కూడా. అలాగా ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా నేను మారలేదు. ఉద్యోగం వచ్చిన తర్వాత మంచి దేవుడు నాకు మంచి ఏమని దయచేశాడు సహచారిగా. వాక్యం చెప్పబడ్డట్టుగానే నాకు సహచారి నాకు దేవుడు దయచేస్తూ వచ్చినాడు. అశ్చయంగా కాదు కానీ దేవుడి ప్రణాళిక అలాగే ఉంటుందని నేను నమ్మాను. ఎలా అంటే గుణవంతుడైన భార్య దొరకట అరుదు, అతిథి ముత్తం కంటే నేలేనిది అని. యోగ్యురాలు పెనిమిటికి కిరీటము అని చెప్తూ వచ్చినాడు ప్రభు. అతి భార్య దొరకడం నాకు నిజంగా దేవుడిచ్చిన అనుభవం. అలాగే అయిపోయిన తర్వాత వివాహం జరిగింది. వివాహం జరిగితే మాకిద్దరు పిల్లలు దేవుడు దయచేస్తూ వచ్చినాడు. అయినా కానీ నేను మారలేదు, అలాగే ఉన్నాను. నా గురించి ఇప్పుడు ఇద్దరు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు, ఒకవైపు తల్లి ఒకవైపు నా భార్య. చాలా మంది అనుకుండేవాళ్ళు చాలా గర్వంగా బ్రతుకుంటాడు అనేసి. నిజమే, చాలా గర్వంతో ఉండేవాడిని. ఆ స్థితి అలాంటిది, ఉద్యోగం అలాంటిది, ఇది నాకు ఎదురు లేకుండా ఉండేది. హఠాత్తుగా అది అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నా తండ్రి గారు మరణించినారు యాక్సిడెంట్లో. పాప మా తల్లి గారు ఆయన కోసం ఎంతగానో ప్రాకులాడింది. మార్చడానికి మారడానికి ఎంతగానో ప్రభువుని వేడుకుంది. ఆయనకి నాలో మార్పు రాలేదు. ఎన్నోసార్లు ప్రభువే హెచ్చరించాడు కొన్ని సందర్భాలను బట్టి, ఆయనకి నేను మారలేదు. ఎన్ని మార్లు గద్దించిన విని మానవుడు హఠాత్తుగా అనే మాటని మనం చూస్తాం కదండి సామెతల్లో. అలాగే ఆయన మారడం నాకు చాలా మరి బలాన్ని తీసేసినట్టుగా అనిపించింది. ఆ బాధతోటే నా తల్లి గారు కూడా ఆ రెండో ఆ తండ్రి గారు చనిపోయిన ఆ తర్వాతనే నా తల్లి గారు కూడా కొన్ని రోజులకు చనిపోయినారు. తండ్రి గారు చనిపోయినప్పుడు నాకు అంతగా బాధ కలగలేదు, కానీ తల్లి లేదు అనేసరికి చాలా బాధ అనిపించింది. చిన్నతనం నుంచి కూడా ఎన్నో విషయాలు మేమిద్దరమే షేర్ చేసుకునేవాళ్ళం. ఎంతో జ్ఞానాన్ని, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే ప్రజలు శిక్షిస్తారు, ప్రజలు మంచివాడు అనుకుంటారు, వారు ఆశీస్సులు ఉంటాయి అంటూ చాలా చెప్తూ ఉండేది. దేవుని పట్ల భయం ఉండాలి, దేవుని భయంలో పెరగాలి. అయినాగా నేను విసర్జిస్తూ వచ్చానే అని అప్పుడు చాలా బాధ కలిగింది. తోడు లేడే, తోడు లేడే అని చాలా కాలం జీర్ణించుకోలేకపోయినా. ఆ బాధలో అప్పటి వరకు ఉద్యోగంలో నాకు ఉద్యోగం ప్రభావం చూపించలేదు, కానీ అప్పుడు చూపించింది. మెల్లమెల్లగా తోటి వాళ్ళు ప్రోత్సహించే పనిలో ఉన్నారు. పర్వాలేదు లేండి సార్, ఏం లేదు సార్ నేను అంటూనే నన్ను లంచాల వైపుకి మళ్ళించారు. ఆ బాధను బట్టి నేను నిజమే కాబట్టి నా పనులు చేసేవాడిని. పనిచేసేందుకు వాళ్ళు ఏదో కొంత ముట్ట చెప్పేవాళ్ళు. వాళ్ళు నాలాంటి వాళ్ళు బాధపడుతున్నారు కదా, ఆ క్రమాలు అలాగా అనుకునేవాడిని. ఆ పని చేసినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి ఇస్తే తీసుకునేవాడిని. అలాగా అలవాటు అయిపోయింది లంచం తీసుకోవడం అనేది. ఆ హోదాను బట్టి చాలా మంది మరి దగ్గరకు వస్తూ ఉండేవారు, దగ్గర అవుతూ ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా చాలా దగ్గర తీసేవాడిని ఏదో ఆశించి. అలాంటి క్రమంలో ఒకనొక దినాన ఇవన్నీ కూడా యోబుకి వచ్చినట్టుగా నాలుగు వైపుల నుంచి యోబుకి ఏ విధంగా అయితే శ్రమలు వచ్చినాయో అది అలాంటి శ్రమలే నాలుగు వైపుల నుంచి దాన్ని చుట్టుముట్టేస్తూ వచ్చినాయి. ఒకవైపు అధికారులు, ఒకవైపు తోటి స్నేహితులు, ఒకవైపు బంధువులు, ఒకవైపు కుటుంబీకులు, నలుగురు నన్ను ఎంతగానో విసర్జిస్తూ వచ్చారు. తీసుకున్న లంచాల వైపు పిటిషన్స్ వచ్చాయి. అధికారులు నన్ను నా కెరీర్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చినారు. అందరి దగ్గర అవమాన పాలవుతూ వచ్చాను. అనేక మంది నన్ను చాలా విధాలుగా అవమానించారు. ప్రత్యక్షంగానే నన్ను చంపేస్తామనే వాళ్ళు, మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వు అంటూ నన్ను బెదిరిస్తూ ఉండేవాళ్ళు. నేను తీసుకున్నది 10 రూపాయలు అయితే 1 రూపాయలు అడిగేవాళ్ళు. అలాగ మారిపోయింది, ఎంతో అవమానం. చేస్తున్న ఉద్యోగం దగ్గరే అవమానం. అధికారులు కింద కింద స్థాయి వారు, పై స్థాయి వారు. ఇప్పటికీ చాలా మంది నమ్మరు నేను ఇలా మారాను అంటే. చాలా మందికి అనుమానంగానే ఉంటుంది. ఈ స్థితిని తట్టుకోలేకపోయాను నేను. ఎలా బ్రతికాను నేను, ఎలా అయిపోయాను ఏంటి అనేసి. ఒకప్పుడు ఎంతో రాయల్టీగా బ్రతికే నేను ఇప్పుడేంటి ఇలాగా రోడ్డును పడ్డాను అనిపించింది. అసలు నిజంగా ఇలాంటి జీవితం అయిపోయింది నాకు. చాలా అవమానాలు, భరించలేని అవమానాలు, ఏం చేయాలో అర్థం కాలేదు. కెరీర్ పాడు చేసేసారు కూడా. కొంతమంది అయితే ఎక్కడ దొరుకుతాడా అని పట్టుకున్నాం, ఏదో చేద్దామని ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కొన్ని సందర్భాలను బట్టి. నా పెదనాన్న కూతురైతే అక్క అవుతుంది. నా స్థితిని బట్టి ఆర్థిక సహాయం కోడాన్ని ఒకనొక సందర్భంలో వాడి ఇంటికి వెళ్తే ఎందుకు వచ్చావు అన్నంతగా అవమానపరిచింది. ఇలాంటి అవమానం పొందిన తర్వాత అసలు బతకడం అవసరం అంటావా అనిపించింది నాకు. గుంటూరులోనే మాది ఆఫీసు రోడ్డు ట్రాక్ అది మన రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుంది, ఆనుకునే ఉంటుంది. స్టేషన్ కూడా కనబడుతుంది పైన ఆఫీస్ నుంచి చూస్తే. అనుకున్నాను ఒకనొక దినాన చనిపోదాం అనేసి. 2 గంటలకి ట్రైన్ వస్తుంది అటువైపు. నేను 12 గంటలకి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిపోయి కూర్చున్నాను. ఆ రోజు ఆఫీస్కి అందరు వెళ్ళిపోయినారు, వేరే డ్యూటీలో నిమిత్తమే వెళ్ళిపోయినారు. నేను ఒక్కడే రూమ్లో ఉన్నాను. ఇంకా 2 గంటలు టైం ఉంది అనుకున్నాను. ఈ 2 గంటలు టైం ఉంది కదా, తర్వాత నేను ఉండను కదా. ఇలాంటి స్థితికి తీసుకొచ్చిన ఆ దేవుడు, నిజంగా దేవుడు ఉంటే ఇలాంటి స్థితి ఎందుకు తీసుకొస్తాడు నన్ను? అయినా తల్లిగారు చెప్తూ ఉండేవారు ఒకప్పుడు, ఎలాంటి కష్టం వచ్చినా ఆయన అడిగితే ఆయన తీరుస్తాడు అని. అనిపించింది నాకు నిజమే, ఎలాగో నేను 2 గంటల తర్వాత ఉండను. ఒక కోరిక అప్పుడు కలిగింది నాకు, ఏమనంటే చనిపోయిన తర్వాత నేను నా తల్లిగారిని చూస్తానా అనేసి. అదే అడుగుదాం దేవుణ్ణి అనుకున్నాను నేను. మరొక విషయం ఏమిటంటే, నేను చచ్చిపోవటం నీకు ఇష్టమైన ప్రభువా అని అడుగుదాం అనుకున్నాను. కానీ ఏమని అడగాలి నేను? ఒకప్పుడు ఆయన దూషించాను, ద్వేషించాను, విసర్జించాను, తృణీకరించాను, అసహ్యంగా మాట్లాడాను. దేవుడు లేడని గట్టిగా వాదించిన నేను ఇప్పుడు దేవుని ఏమని వేడుకోవాలి? సిగ్గు అనిపించింది, షేమ్ అనిపించింది. నేనేంటి దేవుని అడగడం ఏంటి అనేసి. అప్పుడప్పుడు విన్న మాటలు నన్ను బలపరిచినాయి. దేవుడు ఎంతైనా దీర్ఘశాంతుడు, ఎన్ని మార్లైనా క్షమిస్తాడు అనే మాట. అందుకే ఒకసారి అడుగుదాము ప్రభువుని, నిజంగా ఆయన దేవుడు అనుకుంటున్నారు అందరూ. దేవుడు అనుకుంటే నా తల్లిగారు కూడా అన్నారు, ప్రభువా నీకు ఇష్టమా ఈ పని చేయటం? ఒకవేళ నేను చనిపోతే నా తల్లికి తల్లి దగ్గర తీసుకెళ్తావా, తల్లిని చూపిస్తావా అని అడుగుదాం అనుకున్నా. నా మనసు అంతా కూడా ఎందుకో ఒకలాగా మారిపోయింది. ఎన్ని పాపాలు, ఎన్ని దోషాలు చేశాను నేను, అందుకే కదా నాకు ఈ స్థితి. అప్పుడు నా తల్లిగారు చెప్పింది వింటే ఎంత బాగుండేది. ఎంతో మంది దైవజనులు వచ్చి చెప్తూ ఉండేవాళ్ళు, మంచి మనసు తీసుకో, మారు మనసు తీసుకో, రక్షణ పొందు, రాకడ దగ్గరకు వస్తుంది. ఆయన చెప్పినా నేను వినలేదే, వింటే ఇప్పుడు ఈ స్థితి ఉండేది కాదు కదా అన్న మనస్సు కలిసి వేసిన మాటలన్నీ కనబడుతూ ఉండేసరికి ఒకసారిగా రీలు వెనక్కి తిరిగి కనిపించింది. మొత్తం జ్ఞాపకం వచ్చాయి, నిజమే కదా, అప్పుడే నేను వింటే ఈ స్థితి నాకు వచ్చేది కాదు, మంచిగా బ్రతికేవాడిని, నలుగురు నన్ను మంచి అనుకునేవాళ్ళు అనుకుని అనిపించింది. కానీ ఇప్పుడు సమయం మించిపోయింది, తప్పదు అనేసి ప్రభుని అడుగుదాం అనుకున్నాను. నా మనస్సంతా అనవసరంగా తప్పులు చేశామే అయ్యా, క్షమించు, దేవుణ్ణి క్షమించాలనుకున్నాను నేను. మంచి మనస్సుతో ఉండాలనుకుంటున్నా ప్రభువా, కానీ ఇప్పుడు అవకాశం లేదు అనుకున్నాను. మోకరించి ప్రార్థన చేద్దాము అని నా మనస్ఫూర్తిగా, నిజంగా దేవుడు ఉన్నాడు, నా మాట వింటాడేమో అన్న మనస్సుతోటి నేను మోకరించి ప్రార్థన చేద్దాం అనుకున్నాను. నా జీవితంలో మొట్టమొదటిసారి మనస్ఫూర్తిగా మోకరించడం అనేది. చిన్నప్పుడేమో తెలియక మోకరించేవాడిని, తర్వాత తెలిసి విసర్జించేవాడిని, ఇప్పుడు తెలుసుకుని మోకరించాలనిపించింది. ఎప్పుడైతే నేను మోకరించి అడుగుదామని ఆ కుర్చీ నుంచి దిగి మోకరించానో, కళ్ళు మూసుకున్నాను, దేవుని అడగడం మొదలుపెట్టాను, నన్ను మొట్టమొదటిగా నా వెంచి వచ్చిన మాట నన్ను క్షమించి ప్రభువా అన్నాడు. ఎప్పుడైతే నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టానో ఆ గది అంతా కూడా ఒక గొప్ప వెలుగుతో నింపబడుతూ వచ్చింది. ఒక పెద్ద మేఘం, వెండి మేఘంలాగా ఆ గదంతా దిగుతూ వచ్చింది. నాకెందుకు భయం వేసి కళ్ళు తెచ్చాను. ఏంటి ఇంత వెలుగు వస్తుంది, ఏంటి ఇంత వెలుగు, ఇంత కాంతి అవుతుంది, ఏంటి ఏదో మేఘంలాగా దిగి వస్తుంది ఏంటి అని భయం వేసి కళ్ళు తెరిచాను. కళ్ళు తెరిస్తే మామూలుగానే ఉంది, విచిత్రంగా అనిపించింది నాకు. మరలా కళ్ళు మూసుకున్నాను నేను. మళ్ళీ అదే మేఘం అలాగా వచ్చేస్తుంది, నా మీదకి అలా వచ్చి చల్లగా తాకింది, నన్ను ఆ మేఘంలో ముంచేసింది. చల్లగా అంత కూల్గా చాలా సమాధానంగా అనిపించేట్టుగా ఉంది ఆ మేఘం, ఆ వెలుగు, ఆ వేగం. గబక్కన కళ్ళు తెరిచేసి బయటకు వచ్చేసాను నేను. భయం వేసింది, ఒళ్ళు గగ్గురు వచ్చింది, గుండె దడదడా కొట్టుకుంది. భయం వేసి తలుపేసి మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే ఆయనకు ఫోన్ చేశాను. స్నేహితుని ఫోన్ చేస్తే 5 నిమిషాల తర్వాత ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఏంటి సార్, ఇలా ఏం జరిగింది అనేసి, ఏం లేదయ్యా ఇలా ప్రార్థన చేసుకుందాని మొదలు పెట్టాను, ఒక వెలుగులాంటి మేఘం అసలు ఆ కాంతితో, భయంకరమైన కాంతితో నా మీదకు వస్తున్నట్టుగా చూశాను. కళ్ళు తెరిచి ఏం కనిపించలేదు, మళ్ళా వచ్చింది ఆ మేఘం అలాగ నా మీదకి నిలబడిపోయింది. చల్లగా అనిపించింది, మనసు బాడీ అంతా కూడా తగిలేసరికి అంతే. చాలా సంతోషించాడు ఆయన. సార్ మీరేదో చేయాలనుకుంటున్నారు, దేవునికి అది ఇష్టం లేదు, మీరు అనుకున్నది విరమించుకుని ఇంటికి వెళ్ళండి, ప్రభు మీతో మాట్లాడాలి అనుకుంటున్నాడు, మీ పట్ల గొప్ప కార్యం ఉంది ప్రభు ద్వారా, కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి అన్నాడు. నాకు అప్పుడు ఒక విశ్వాసం అనే బీజం ఏర్పడింది. నిజమేనా, నేను చూసింది కరెక్టే, మేఘం చూస్తున్నాను కరెక్టే, వెలుగు అలాంత తేజోవంతమైన వెలుగును చూస్తున్నాను కరెక్టే కదా, అది నా మీదకి అలా వచ్చినప్పుడు కూడా నేను చల్లగా తాకింది నాకు, అది నిజమే కదా, నిజమేనా దేవుడు ఉన్నాడా అని ఒక విశ్వాసం ఎక్కడో నాకు చిన్న బీజంతో మొదలైంది. నిజమేనేమో, దేవుడు ఉన్నాడేమో, అందుకే ఇలా చేసేయటమో. సరే నా స్నేహితుని మాట ఎందుకు కాదనాలి, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అనుకున్నా. ఇంటికి వెళుతుంటే ఆ మేఘము నా పైనుంచి నన్ను అనుసరిస్తున్నట్టుగా అనిపించింది నాకు. ఒక్కోసారి మధ్యలో ఒకసారి పైకి కూడా చూశాను, ఏంటో వస్తుంది అనేసి, ఏం అనిపించలేదు, కానీ ఏదో వస్తుంది అన్నట్టుగా, మేఘం వస్తున్నట్టుగా అనిపించింది. ఇంటికి వెళ్ళాను, ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక గొప్ప ఆకాశం నుంచి భూమి వరకు ఒక పెద్ద స్క్రీన్ కనబడుతూ వచ్చింది. ఆ స్క్రీన్ కూడా మహిమతో వెలిగిపోతుంది, వెండి వెన్నెల్లాగా గొప్ప వెలుగుతో వెలుగుతోంది. ఆ స్క్రీన్ మీద యోహాను సువార్త 2:3 అలా రాస్తూ వచ్చింది. జాన్ గాస్పల్ 2:3 అన్నట్టు వచ్చింది అక్షరాలతో. నాకు మహా ఆశ్చర్యం వేసింది, ఇదేంటి ఇంత పెద్ద స్క్రీన్ కనబడుతుంది, ఏంటి ఆకాశం నుంచి భూమికి అది అంటబడి ఉంది. ఇంత పెద్ద స్క్రీన్ మీద యోహాను 2:3 అని చూస్తున్నాను, ఏంటి ఏంటిది అనుకున్నా. సరే బైబుల్ తీసి చూస్తే యోహాను 2:3 ఆ ప్రాంతంలో రాయబడ్డ మాట ఏంటంటే, నా సమయము ఇంకను రాలేదు అనే మాటను నేను చూసా. నిజమేనా, దేవుడు లేడు అని వాదించే నేను ఇప్పుడు దేవుడిని సంపూర్తిగా నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ మేఘాన్ని చూసింది కరెక్టే, మేఘం నా మీదకి రావడం కరెక్టే, ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు స్క్రీన్ కరెక్టే, స్క్రీన్ మీద లెటర్స్ కరెక్టే, ఆ లెటర్స్ బైబుల్లో చూస్తే నా సమయం ఇంకనూ రాలేదు. వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నిజమేనా ఇది అనుకున్నాను నేను అప్పట్లో, కరెక్టే కదా, మాట్లాడినట్టే కదా. అనుకొని ఇంకొంచెం విశ్వాసం బలపడింది. దేవుడు నా పట్ల నా స్నేహితుడు చెప్పాడు కదా ఏదో ప్రణాళిక ఉంది అని నిజమేనా అనుకుని ఇంకప్పటి నుంచి నేను దేవుణ్ణి బలంగా నమ్మడం మొదలుపెట్టాను. నమ్మడం మొదలుపెట్టిన తర్వాత ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చిన మాట ఏంటంటే, నువ్వు చేసిన డబ్బులు ఆ లక్ష లంచాలు ఏమైతే ఉన్నాయో ముందు అవి ఇచ్చే అన్నాడు. ఫస్ట్ నేను చేసిన పని అది. దాదాపు 70 లక్షలు, 70 లక్షలు నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వారికి సమస్తము ఇవ్వడం జరిగింది. నయా పైసా కూడా ఉంచుకోలేదు. నాకు ఒక అలవాటు ఉండేది, ఏది ఎవరి దగ్గర తీసుకున్నా డైరీలో రాసుకునేవాడిని. ఆ డైరీ నేను రాయకపోయినా నా భార్య రాస్తూ ఉండేది, అంటే ఆమెకు తెలుసు కాబట్టి ఎప్పటికైనా ఇవి తీర్చాల్సిందే కదా అనుకుందట అప్పట్లోనే. దేవుని స్తోత్రము. నేను తీసుకునే వాళ్ళు కొంతమంది చాలా చాలా ఊళ్ళల్లో ఉండేవాళ్ళు. వాళ్ళని ఫోన్ చేసి కనుక్కొని, వాళ్ళ అడ్రస్ కనుక్కొని ఇంటికి పంపించేవాళ్ళు, లేదంటే పిలిచి ఇచ్చేవాళ్ళు, లేదంటే వాళ్ళు బ్యాంకులో వేసేవాడిని. ఇలాగా ప్రతి నయా పైస కూడా ఇవ్వడం జరిగింది 70 లక్షల వరకు. ప్రతి భార్య కూడా తన విజయం వెనక, భర్త విజయం వెనక భార్య ఉంటుంది. అందుకే దేవుడు సహచారిని అలా ఇస్తూ ఉంటాడేమో అనిపించింది. ఎందుకంటే ఏ భార్య అయినా కానీ 1000 రూపాయలు భర్త ఎవరికైనా ఇస్తూ ఉంటే ఎందుకు వాడిని గర్దిస్తారు? కానీ నా భార్య అలా అనలేదండి. చేతులతో కళ్ళెదురుగా లక్ష లక్షలు వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటే ఒక్క మాట కూడా అడగలేదు, ఎందుకు ఇచ్చేస్తున్నావు అనేసి, మన డబ్బులు కదా అనేసి. పైగా ఆఖరిగా ఒక మాట అంటూ ఉండేది, ఇంకా ఏమన్నా మర్చిపోయిన ఒక జ్ఞాపకం తెచ్చుకోండి అన్న, జ్ఞాపకం తెచ్చుకోండి అనేది. ఇంకా మీరు మర్చిపోయారేమో, ఇంకా జ్ఞాపకం తెచ్చుకునండి, వాటిని కూడా ఇచ్చేద్దాం అనేది. ఆ విధంగా నేను ప్రతి ఒక్కరికి, అదే నాకు ఇంట్లో గొడవ కానీ వచ్చినట్లయితే బహుశా ఇలా చేసేవాడిని కాదేమో, ప్రతి ఒక్క నయా పైస ఇచ్చేయడం జరిగింది. ఇంకా నన్ను ఒక పాపం వెంటాడుతూ ఉండేది. ప్రభుని అడిగాను, ప్రభువా ఈ ఒక్క పాపం మిగిలిపోయింది అనుకున్నాను, నాకైతే శక్తి లేదు ప్రభు, మీరే నాకు శక్తిని దయచేయండి, మీరే తొలగించండి అనుకున్నాను. దేవుడు అనూహ్యమైన రీతిలో ఆ సందర్భాన్ని కూడా తొలగించేశాడు. అనుకోలేదు నేను కూడా, అంత గొప్పగా ఆశ్చర్యకార్యం అది. నేను ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకుని ఏమైనా ఇబ్బంది పెట్టాను, వాళ్ళందరినీ పిలిచి ఫోన్ చేసి క్షమించు అని అడిగేవాడిని. వాళ్ళు కూడా అనేవాళ్ళు, సార్ మీరు నాకు మేలు చేశారు కాబట్టి మేము సంతోషంగా ఇచ్చాము కదా సార్ అంటారు. కానీ నేను అనుకున్నాను, నా దేవునికి ఇష్టం లేదయ్యా, తీసుకోండి అనేవాడిని. నాకు దేవుడు అంటే చాలు అనిపించింది అప్పట్లో. అప్పుడు నేను ఎప్పుడైతే నా సమస్యలను తీరిపోతూ వచ్చాయో, నన్ను బాధపెట్టిన వాళ్ళు కూడా, ఎవరైతే నన్ను బాధ పెట్టారో వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతం నుంచి తెలియకుండా ట్రాన్స్ఫర్ అయిపోయారు, ఎస్పీతో సహా ఐజీతో సహా. వాళ్ళు రిటైర్ అయ్యేంత వరకు వారికి ఇక్కడ కూడా పోస్టింగ్ కూడా లేదు, బీఆర్లోనే ఉన్నారు. తను ఎవరైతే దూషించారో, చిన్నవారు కానీ పెద్దవారు కానీ, వారు కూడా అలాగే అయిపోయారు. వారి రికార్డ్స్ కొన్ని కొంతమంది పాడైపోయినాయి. అలా జరుగుతూ వచ్చింది. ఒకనొక దినాన 15వ సంవత్సరం 2015, ఆ దినాన నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఇప్పటితో నా సమస్యను తీర్చేశావు, ఇక నుంచి ప్రభువా నేను మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో ఆ విధంగానే నన్ను ఉంచండి. నేను కూడా ప్రభువా ఆ రోజు 2 గంటల తర్వాత నేను ఉండేవాడిని కాదు, మిమ్మల్ని ప్రార్థించాను, నన్ను బ్రతికించారు కాబట్టి ఈ నా శేష జీవితం అంతా నీకే సమర్పించుకోవాలి. ఇంకా అనుకున్నాను, చాలా మంది జీవితాలు నేను చూస్తూ వచ్చాను కదా, క్రైస్తవుల జీవితాలు పైకి ఒక మాట మాట్లాడతారు, లోపల ఒక మాట అంటారు అనుకుంటారు. పైకి భక్తిగా కనబడతారు, లోపల దేవుని శక్తి మయ మాత్రం కనిపించదు. పైకి కనిపించినంత ప్రేమ, పైకి కనిపించినంత విశ్వాసము, పైకి కనిపించినంత ప్రభావము వారి జీవితంలో ఉండదు. ఏదో నామకే వాస్తే ఆదివారపు క్రైస్తవులుగానే ఉంటారు, కానీ వారు పాపానికి బానిసలుగా ఉంటారు. ఇలాంటి జీవితాలు ప్రభా క్రైస్తవులవి ఈ దినాన. నేను మారాను అంటే నన్ను కూడా అదే గాడి కట్టేస్తారేమో ప్రభా. నా మార్పు అలాంటి మార్పు కాకూడదయ్యా, నా మార్పు ఇతరులకు మార్పు కలిగించేదిగా నన్ను మార్చు అన్నా నేను. ప్రభు అదేవిధంగా నన్ను బలపరుస్తూ వచ్చినాడు. ఆ దినా నుంచి 2015 జనవరి 1 12 గంటలకు ఇలాగ నేను తీర్మానం తీసుకున్నాను. ఆ దినా నుంచి ఈ దినం వరకు కూడా దేవుడు నన్ను ఆ విధంగానే మార్చుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత నేను అనుకున్నాను, ఎంతో ప్రభావంతో ప్రార్థన అంటే ఎంతో ఆసక్తి ఉండేది. ఆ రోజు నేను బైబిల్ కొనుక్కున్నాను, కొత్త బైబిల్. బైబిల్ చదవడం ప్రారంభించాను. అనుకున్నాను బైబిల్ చదివేటప్పుడు, ప్రభు నాకైతే ఏం తెలీదు, అర్థం కాదు, మీరే నాకు బలపరచండి, మీరే నాకు ధైర్యం చెప్పండి, మీరే నాకు అర్థం చెప్పండి అనుకున్నాను. ప్రార్థన చేసుకుని ప్రారంభించాను. వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యముల లెటర్స్ అన్ని కూడా 3D పిక్చర్ లో మనకి కనిపించేట్లుగా నా కళ్ళ ఎదురుగా కదలాడుతూ ఉండేవి. ఆ జరిగే సన్నివేశం, నేను చదివే సన్నివేశం ఏమైతే ఉంటుందో ఆ సన్నివేశము నాకు ఒక పిక్చర్ లాగా, ఒక సినిమా లాగా పక్కనే ఒక స్క్రీన్ లో కనిపిస్తూ ఉండేది. నాకు ఇప్పటికీ అన్ని గుర్తు అలా ఉండిపోయినాయి. ఆ వాక్యముకి, వాక్యంలో సందర్భం ఏమైతే ఉంటుందో ఆ సందర్భమే నాకు ఒక పిక్చర్ గా కనిపిస్తూ ఉండేది. అలా చూస్తూ నేను అది చదువుతూ ఉండేవాడిని. ఆ లెటర్స్ కూడా 3D పిక్చర్ లాగా దగ్గరగా పెద్దగా వెలుగుగా ఎంతో కాంతివంతంగా కనబడుతూ ఉండేవి. ఆ విధంగా నేను బైబిల్ సంపూర్తి చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా బైబిల్ చదువుతున్నప్పుడు నాకు అదే అనుభవం ఉంటుంది. ఇలాంటి అనుభవంతో ప్రభు నన్ను నడిపిస్తూ వచ్చినాడు. వస్తున్నప్పుడు అదే మార్చి 3 నెలలు అయిపోయింది. జనవరి 29వ తారీఖు నుంచి ఆ 15వ సంవత్సరంలో లెంట్ డే స్టార్ట్ అయినాయి. నేను లెంట్ ఉన్నాను మొట్టమొదటిసారిగా దేవుని కొరకు 40 డేస్. లెంట్ ఉన్న సమయంలో ఒకసారి నాకెందుకో నా తమ్ముడు, పెదనాన్న కొడుకు బాప్తిజం తీసుకున్నాడని తెలిసింది నాకు. ప్రభు ఆ బిడ్డ బాప్తిజం తీసుకున్నాడు కదా, నాకు బాప్తిజం కావాలి కదా ప్రభు అని అడిగాను. దైవజన్ని అడిగాను, అడిగితే అన్న కొద్ది టైం ఉంటుంది అన్న, కొద్ది టైం పట్టుద్ది అన్నారు. ఒంగోలు యశ్కోలు సుబ్బారెడ్డి బ్రదర్ని అడిగితే అన్న ఇంకొంచెం టైం, 1 నెల టైం ఉంటుంది అన్న అన్నారు. అలాగే గుంటూరులో అడిగాను రాజారావు అంకుల్ని, అడిగితే ఆయన కూడా అదే మాట అన్నాడు, బ్రదర్ టైం ఉంటుంది, 1 నెల 2 నెలలు టైం ఉంటుంది అన్నారు. నాకు చాలా బాధ అనిపించింది. నేను అప్పుడు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయి ఉన్నాను ఆక్టోపస్ లో. ప్రభుని అడిగాను నేను, ప్రభా అందరూ బాప్తీసం అంటున్నారు ప్రభా, బాప్తీసం తీసుకుంటేనే ప్రభా మీరు నా దగ్గర ఉంటారంట కదా, ఎలాగ ప్రభా అని ప్రార్థించేసరికి నా భార్య ఒక మాట చెప్తూ ఉండేది అప్పుడప్పుడు, 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తే ఆత్మఫలాలు తీసుకునే దేవదూతలు మన దగ్గరికి వస్తారు, మనం ఏమి అడిగితే అది ఇస్తారు అని. ఆ మాట జ్ఞాపకం వచ్చిన తర్వాత నేను మామూలుగా 4 గంటలకు లెగుస్తాను, ఆక్టోపస్ అంటే ఎర్లీగా వెళ్ళాలి కాబట్టి. ఆ రోజు 3 గంటల కన్నా ముందే లేచాను. 3 గంటల ముందే లేచి స్నానం చేసి, ముందుగా లేచి అలాగే మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తూ వచ్చినానో ఆ 2 నిమిషాల తర్వాత ఆ ప్రాంతంలో ఆ ప్రదేశం అంతా కూడా వెలుగుతో నింపబడుతూ వస్తుంది. ఏంటిదా అనుకుంటూ ఉన్నా, ఇద్దరు దేవదూతలు లాంటి పెద్ద వ్యక్తులు నిలువు టంగిలు ధరించుకొని ఎంతో కాంతివంతంగా దిగుతూ ఉన్నారు. వారిద్దరు వచ్చిన ప్రక్కనే వారు మోకరిస్తూ వచ్చారు. అంతేకాదు వారి చేతుల్లో చాలా పెద్ద వెండి పాత్రలు ఉన్నాయి, ఇద్దరి దగ్గర రెండు ఉన్నాయి. చాలా గొప్ప పెద్దగా పాత్ర అది, వాళ్ళ చేతులు కూడా చాచి మరీ పట్టుకున్నారు అది పాత్ర. ఆ పాత్ర చూసి నేను ఏంటి వీళ్ళిద్దరు వచ్చారు అనుకుంటున్నా, ప్రభువా ప్రభువా అనుకుంటున్నా. కొంతసేపటికి వారు ఆ పాత్రలోని లోపల ఆయిల్ ఉంది, అందులో ఆయిల్ని నా తల మీద కుడివైపు నుంచి ఒకరు ఎడమవైపు నుంచి ఒకరు ఇద్దరు కూడా నా తల మీద పోస్తూ ఉన్నారు. నేను పూర్తిగా తడిచిపోతూ ఉన్నాను, నా ఫీల్ అవుతున్నాను. ఒంటిని కూడా తడిపి చూసుకున్నాను, తడిచిపోతూ ఉంది, నూనె నూనెగా తడిచిపోతూ ఉంది, తలంతా తడిచిపోతూ ఉంది. ఆశ్చర్యం వేసింది, ఏంటి తడిచిపోతున్నాను, ఆయిల్ పోస్తారేంటి వీళ్ళిద్దరు అనేసి. ఆయిల్ పోస్తున్న సందర్భం అయిపోయిన తర్వాత ఎదురుగా యేసుక్రీస్తు ప్రభువారి రూపంలో మహిమాయుక్తమైన ఆ ముఖముతోటి ఆయన తెల్లని వస్త్రం ధరించి ఆ బ్లూ స్కార్ఫ్ వేసుకొని నా ఎదురుగా మోకరించడం జరిగింది. నన్ను చేతుల్లో తీసుకొని నా తలను చేతుల్లో తీసుకొని నుదుటి మీద ఈ ప్రక్కన ఎడం వైపు ప్రక్కన ముద్దు పెట్టడం జరిగింది. నేను ఆశ్చర్యపోతున్నాను, ఏంటి ప్రభువా నా కోసం నీవు వచ్చావా. అంతకుముందు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు గంట తరబడి నేను పాపాలు ఒప్పుకుంటూ ఉన్న సందర్భంలో ఎవరికైతే ఏ పాపాలు చేశానో అవన్నీ ఒప్పుకుంటూ దాదాపు 5-6 గంటలు 7 గంటలు 10 గంటలు కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. మోకరించి పాపాలు ఒప్పుకుంటూనే ఉండేవాడిని చిన్నప్పటి నుంచి అప్పటి వరకు చేసిన ప్రతి పాపాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఒప్పుకుంటూ ఉండేవాడిని. అలాంటి సందర్భాలలో నా కాళ్ళ దగ్గర నా చుట్టూ ఎవరో తిరుగుతూ ఉన్నట్టుగా అనిపించేది. కళ్ళు మూసుకున్నా కానీ ఆ శబ్దము ఆ గాలి ప్రక్కనే తిరుగుతున్నప్పుడు కొంచెం గాలి తగులుతుంది కదా, ఆ గాలి ఎవరో నడుస్తున్నట్టుగా అనిపించేది. ఒక్కోసారి నాకు ఆయన అంగీ తగులుతూ ఉండేది. నేను అనుకునేవాడిని భయపడి దయ్యమేమో అనుకునేవాడిని. దేవునికి దయ్యం అంటే ఇష్టం లేదు కదా, అందుకని భయపడడానికి వస్తున్నాడేమో అనుకునేవాడిని. కానీ ఆ భయాన్ని పోగొట్టడానికి ప్రభు ఆయన బ్లూ స్కార్ఫ్ వేసుకొని ముందుకు వచ్చేట్టు అనిపించింది నాకు. అలా ముద్దు పెట్టిన తర్వాత నేను అన్నాను, ప్రభు ఎలా వచ్చారు ప్రభు మీరు అన్నాను. చూపిస్తాను రా అంటూ నా చేయి పట్టుకొని అలాగ పైకి తీసుకుని అలా వెళ్ళిపోయినాడు. ఒక మేఘం వచ్చింది, ఒక లేయర్ వచ్చింది, మేఘం లేయర్. ఆ లేయర్ అంతా కూడా వాటర్ తో నిండి అల్లాడుతూ ఉంది, వాటర్ పారినట్టుగా అల్లా అట్లా. సెకండ్ ఒక లేయర్ వచ్చింది, అది కూడా అలాగే ఉంది, వాటర్ తో నింపబడి అలల్లాడుతూ ఉంది. థర్డ్ లేయర్ వచ్చింది పైకి, అక్కడ నిలబెట్టాడు. అక్కడ నిలబడితే ఎటు చూసినా కానీ గొప్ప కాంతి కనబడుతూ ఉంది, ఎంత దూరం చూసినా కాంతి కనబడుతూనే ఉంది. కొన్ని కోటాను కోట్ల మంది దేవదూతులు అక్కడ పాత్రలు పట్టుకొని నిలబడి ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలో పాత్ర ఉంది. కొంతమంది సడన్ గా కిందకి వెళ్ళిపోతున్నారు, సడన్ గా పైకి వస్తున్నారు. చాలా మంది ఉన్నారు, కోట్ల కోట్ల మంది ఉన్నారు. ఒక్కొక్కరు చాలా గొప్ప వెలుగుతో ఉన్నారు, ఎంతో గొప్ప హైట్ లో కూడా ఉన్నారు. నేను వాళ్ళని చూసి సంతోషపడుతూ ఉన్నా. అసలు ఆ వెలుగును చూసి, ఆ మామూలు వెలుగు కదండి, కొన్ని కోటాను కోట్ల లైట్స్ వేస్తే కానీ అంత వెలుగు రాదేమో అనిపిస్తుంది. సంతోషంతో కేరింతలు కొడుతూ ఉన్నాను, ఎంజాయ్ చేస్తూ ఉన్నట్లున్నాను, ఆనందంతో గంతులు వేస్తూ ఉన్నాను. 7 గంటలైందండి ఉదయం. నేను గ్రౌండ్ లో తిరుగుతున్నప్పుడు ఒక డిఎస్పి గారు వచ్చి నన్ను చెయ్యి పెట్టారు. ఆయన పేరు ప్రసాద్. ఏంటి ప్రేమ్ కుమార్ ఈరోజు మౌనంగా ఉన్నావేంటి, ఎవరితో మాట్లాడలేదు వచ్చావు, నీ పాటికి నువ్వు మరి వాకింగ్ చేస్తున్నావేంటి అన్నారు. అప్పుడు 7 అయింది టైం. ఆశ్చర్యపోయి ఆయన వైపు చూశాను నేను. ఏంటి సార్ నేనేంటి ఇక్కడ ఉన్నాను ఏంటి అని. అదేంటయ్యా మరి వచ్చి వాకింగ్ చేస్తున్నావు కదా అన్నారు. అది కాదు సార్, అసలు నేను ఎలా వచ్చాను ఇక్కడికి అంటున్నా. ఎలా వచ్చావంటే అదిగో నీ జీప్ నువ్వే నడిపించుకుంటూ నడుపుకొని వచ్చావు కదా, అక్కడ పెట్టావు వచ్చావు, మమ్మల్ని అందరినీ హాజరు తీసుకున్నావు, వాకింగ్ చేసుకుంటున్నావు, నాకు రిపోర్ట్ కూడా చేసావు కదా నువ్వు అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అది ఏంటి, అప్పటి వరకు కూడా నేను అక్కడే గంతులు వేస్తున్నాను, మరి ఎలా స్నానం చేశాను, ఎలా బ్రష్ చేశాను, ఎలా బట్టలు వేసుకున్నాను, ఎలా ఇంట్లో నుంచి బయటకు వచ్చాను, ఎలా నా జీపు తీసుకుని నేను నడిపించుకుంటూ వచ్చాను, నాకు అర్థం కాలేదు. ఇప్పటి వరకు కూడా 3 గంటల నుంచి 7 గంటల వరకు నా జీవితంలో ఒక మర్మంగానే మిగిలిపోయినాయి. ఎలా జరిగింది ఇవన్నీ కూడా అనేసి, ఇంత గొప్ప దేవుడు నన్ను పిలిచినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అంతేకాకుండా అదే డిఎస్పీ గారు నన్ను ఎన్నో సందర్భాల్లో నా కెరీర్ పాడు చేద్దాం అనుకున్నారు. ఆ రోజు ఎప్పుడు కూడా నేను చూస్తే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని దేవుని వాక్యం వింటూ ఉండేవాడిని. ఆ డిఎస్పీ అనుకునేవారట, ఇతను ఎప్పుడోసారి మెమో ఇచ్చి కెరీర్ పాడు చేయాలి, మెమో అంటే పీపీఏ ఇచ్చి ఏదో ఇచ్చి అనుకున్నాడట. ఒక రోజు నేను ఆ వాక్యం వింటూ ఆఫీసులోకి వస్తున్నప్పుడు ఆయన గ్రౌండ్కి వెళ్తున్నాడు. నేను ఎదురైన తర్వాత, ఏంటి ప్రేమ కోర అన్నాడు, ఏంటి పాటలు వింటున్నావా అన్నాడు. అవును సార్ పాటలు వేశారన్నా. ఏం పాటలు, సినిమా పాటలా? అవును సార్ కొత్త, అవును కొత్త వేశారన్న. అయితే నేను కూడా వింటాను ఇవ్వు అన్నాడు. సరే పెట్టుకోండి సార్ అన్నాను. ఇయర్ ఫోన్స్ ఆయన చెవిలో పెట్టుకున్నాడు, నా ఫోన్ ఆయనకి ఇచ్చాను, ఫోన్ జేబులో పెట్టుకున్నాడు. చూస్తే అక్కడ దేవుని వాక్యం వస్తూ ఉంది. ఆయన ఏంటో దేవుని వాక్యం వింటున్నప్పుడు అలా నడుచుకుంటూ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. నేను కూడా ఆయన వెనకాల వెళ్ళా. ఆ వాక్యం ఏంటి అంటే, సౌలు కత్తితో కత్తి వాడేవాడు ఆ కత్తితోనే చనిపోతాడు అనేది వాక్య సారాంశం. అది సౌలు విషయంలో జరుగుతూ వచ్చింది, రాజైన సౌలు విషయంలో జరుగుతూ వచ్చింది. ఆ వాక్యం చెప్తున్నారు దైవజనుడు అక్కడ. ఆయన 20 నిమిషాలు గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఆ వాక్యం విన్నాడు. మధ్యలో ఒక ఫోన్ వచ్చింది, ఫోన్ చూశాడు కానీ కట్ చేసి జోలు పెట్టుకున్నాడు ఆయనకు వచ్చిన ఫోన్. అలా అయిపోయిన తర్వాత 25 నిమిషాలు అయిపోయిన తర్వాత వాక్యం అయిపోయింది. వాక్యం అయిపోయిన తర్వాత ఒక చెట్టు కింద, ఒక పెద్ద చెట్టు ఉంటుంది అక్కడ గ్రౌండ్లో, మర్రి చెట్టు, ఆ చెట్టు కింద నిలబడి నన్ను పట్టుకొని బోరుని ఏడ్చాడు. నాకు అర్థం కాలేదు, ఎందుకు ఎందుకు సార్ ఏడుస్తున్నారు అన్నాను. చెప్పుకోలేక తమాయించుకోలేకపోతున్నాడు, అంత గొప్ప బాధపడుతూ ఏడుస్తున్నాడు ఆయన. ఏమైంది సార్, ఏమైంది సార్ చెప్పండి సార్ అన్నాను. నా జీవితాన్ని రక్షించావయ్యా అన్నాడు. ఏంటి సార్ ఏమైంది సార్ అన్నాను. జరిగిన విషయం ఏంటంటేనండి, ఆయన తన భార్యతోటి విభేదాలు కలిగి ఉన్నాడు. ఆ రోజు తన భార్యని చంపుదాం అనుకొని ఒక రౌడీకి అంతకు ముందే అడ్వాన్స్ ఇచ్చాడు, 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడట. ఏ రోజు, ఆ రోజు చంపుదామని. 4 గంటలకు ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు, తర్వాత 8 గంటకి ఇంటికి వెళ్తాడు. ఈ మధ్య ప్రాంతంలో ఆ రౌడీ వచ్చి చంపేసి వెళ్ళిపోవాలి, ఇది ప్లాన్ అయింది. ఈయన ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ రౌడీ ఫోన్ చేశాడు, సార్ నేను 8 గంటకు రమ్మంటారు అనే సందర్భానికి, ఎప్పుడు చంపేసేయాలి అని అడగడానికి. ఈయన రెడీ అయ్యే క్రమంలో ఆఫీస్కి వెళ్ళి మాట్లాడదామలే అనుకొని ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇంట్లో ఉన్నప్పుడు. తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు, ఆఫీస్కి రాగానే నేను ఎదురయ్యాను. నేను ఎదురైన తర్వాత దేవుని వాక్యాన్ని మరి ఆయన చెవిలో పడింది. మరి దేవుడు వాక్యాన్ని కార్యకారిగా చేసి కార్యం జరిగించాడు. అప్పటికే ఆయన మనసు మారిపోయింది. కత్తితో కత్తిని వాడేవాడు కత్తితోనే హతమవుతాడన్న విషయం మారు మనసు పొందాడు అప్పుడే. ఈ మధ్యలోనే అతనికి ఫోన్ వచ్చింది, రౌడీ ఫోన్ చేశాడు. ఆ రౌడీ ఫోన్ చేసినప్పుడు మనసు మారిన ఈ మనిషి ఆ ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేశాడు. ఇది జరిగిన సందర్భం. ప్రేమ్ కుమార్, ఒకవేళ ఈరోజు నీవు నాకు ఈ వాక్యాన్ని వినిపించకుండా ఉండకపోతే మరికొద్ది గంటల్లో నేను జైలుకి వెళ్ళేవాడినేమో, నానా తపస్సు జరిగి ఉండేదేమో, మీడియా వారు, పత్రిక వాళ్ళు, తర్వాత మన డిపార్ట్మెంట్ కూడా దాన్ని ఎంతగానో ఆశ్రయించుకునేవాళ్ళేమో, ఎన్నో రకాలుగా జరిగి ఉండేది. అలాంటి ఉపద్రవం రాకుండా నువ్వు కాపాడేవయ్యా. అయ్యా నేను అన్నాను సార్, ఇది నా విషయం కాదు సార్, నా దేవుడు ఎవరితోనైనా మాట్లాడతాడు సార్ అని నేను చెప్పాను. ఆయన ఎంతగా మారిపోయాడంటే ఆ దినాల నుంచి చాలా విషయాలు మారిపోయాడు. అతను పక్క అన్యుడు, మహాకోపిష్టి, మహాకోపిష్టి. ప్రతి ఒక్కరు ఆయన దూరంగా ఉంటారు. విగ్రహారాధికుడు అంతగా మారిపోయాడు తర్వాత. అలాగా నేను అప్పుడు అనుకునేవాడిని, దేవుడు నన్ను ఎందుకు మార్చుకున్నాడో నేను అడిగిన సందర్భాన్ని బట్టి అనుకున్నాను. బహుశా ఇది నా చిత్తం అనుకున్నాను, దేవుడి చిత్తం ఇలా ఉండాలేమో నా పట్ల అనుకొని ఆ రోజు నుంచి కూడా ఏదో ఒక విషయాన్ని కనిపించిన ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం ప్రారంభించాను. దేవుడు నన్ను మార్చుకున్నందుకు నేను ఎవరైనా మార్చాలి అనేది దేవుడు నాకు ప్రత్యక్షంగా చూపించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే ప్రక్రియ నేను నిలబెట్టుకుంటూ ఉన్నాను. అలాగే దేవుడు కూడా నాకు అలాంటి సమయాలు ఇస్తూనే ఉన్నాడు. ఇంకా నా జీవితంలో అనేక మార్పులు వచ్చినాయి. ఇంకా దేవునిలో స్థిరపడ్డాను. అనేక మంది సాక్ష్యం కూడా పంచుకుని ఎన్నో ఎంతో మందికి సాక్ష్యాన్ని పంచాను. గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, వరంగల్, ఖమ్మం ఇలాంటి ప్రదేశాలకు కూడా వెళ్ళి సాక్ష్యాన్ని పంచుకున్నాను. అలాగే యూట్యూబ్లో కూడా సాక్ష్యాన్ని మరి విశ్వ విశ్వాసులు పెడుతూ వచ్చినారు. ఇలాగ నా జీవితాన్ని దేవుడు అంతగా చక్కగా మార్చుకున్నాడు. ఎలా ఉండేవాడిని ఎలా మారిపోయాను. నాతో మాట్లాడిన దేవుడు మీతోనూ మాట్లాడతాడు, ఆయన పక్షపాతి కాదు. నన్ను దర్శించిన దేవుడు మనల్ని మిమ్మల్ని కూడా దర్శిస్తాడు. ఆయన అబద్ధ మాటకు నరమాతుడు కాడు. కాబట్టి ఈ యొక్క నా జీవితంలో దేవుడు చేసిన మేలును నేను ఏ విధంగా అయితే అనుకున్నానో అదే రీతిగా ఉంటూ ఉన్నాను. దేవుడికి నేను ఏ విధంగా మాట ఇచ్చానో అదే మాట ప్రకారం నిలబడాలని ప్రతి క్షణం పోరాటం చేస్తూనే ఉన్నాను. దేవుడు కూడా అలాంటి సమయం మనకు నాకు అనుకూలంగానే ఇస్తున్నాడు. నా మార్పు అందరిలాంటి మార్పులో ఉండకూడదు అనుకున్నాను. నా భాష మార్చుకున్నాను, నా దుస్తులు మార్చుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే తెల్లని డ్రెస్ వేసుకుంటూనే ఉన్నాను. డ్యూటీ పరంగా తప్ప మిగతా సమయాలు ఎప్పుడు కూడా నేను వేరే డ్రెస్సే వేయను. ఇంత ముందైతే ఒక డ్రెస్ వేసి మరి ఇంకో డ్రెస్ వేయడానికి దాదాపు 3-4 నెలలు పట్టేది. అదే డ్రెస్ మళ్ళీ వేయాలంటే అంత అహంకారంతో గర్వంతో రిచ్గా లగ్జరీగా బ్రతికేవాడిని. కానీ ఇప్పుడు నా దేవుని కొరకు సమస్తాన్ని వదిలిపెట్టుకున్నాను. అలాంటి జీవితం నాకు దేవుడు దయచేసినందుకు నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. ఇప్పుడు నా దగ్గర ఏమి లేకపోయినా కానీ దేవుడు నన్ను సంతోషం నన్ను ఎంతో ఉన్నత స్థాయిలో ఉంచేట్లుగా చేస్తూ ఉంది. నా జీవితంలో చేసిన ఈ అద్భుతాలు, ఆశ్చర్యకారాలు నీ జీవితంలో కూడా చేయడానికి ప్రభు సిద్ధపడుతున్నాడు. నీవు సిద్ధమైతే దేవుడి వాక్య భాగాన్ని దీవించిన గాక, ఈ సాక్ష్యాన్ని బలపరిచిన గాక అన్న ప్రయత్నడన్నా
అన్న ప్రయత్న. థ్యాంక్ యూ. సాక్ష్యం మన కొరకు మనం చెప్పుకోవడం కాదు, కానీ ఇతరులు చెప్పాలి అని అంటారు. ప్రేమల విషయంలో ఒక మాట చెప్పగలను. 2009 డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఆయన పేరు బాగా మారుమోగేది. పాపాన్ని బట్టి ఒక లేడీ ఐపీఎస్ ఆఫీసర్ తోటి ఒక ఆరయ్యకి సంబంధం ఉంది అన్న మాట వినబడుతూ ఉండేది. అలాంటిది ఇప్పుడు మేము వింటున్న మాట, ఆయనతో ఎవరైనా కలిసి పనిచేస్తే అన్న బైబిల్ తప్ప వేరే పని ఉండదు. ఉద్యోగము బైబిల్, అంత స్పష్టమైన వ్యత్యాసం, అంత స్పష్టమైన మార్పును చూస్తూ ఉన్నాం. దేవుడు తన దాసుని బలంగా వాడుకొని గాక. ఒక పాప, ఒక బాబు, వారిద్దరి యొక్క ఎడ్యుకేషన్ కొరకు, భవిష్యత్తు కొరకు ప్రార్థన చేద్దాం. అన్నను ఇంకా దేవుడు బలంగా నిలబెట్టి డిపార్ట్మెంట్లో వాడుకోవడం కోసం ప్రార్థన చేద్దాం. సరే, మనం ప్రార్థన చేద్దాం. మన సమయం అవుతా ఉంది, కొన్ని నిమిషాలు ప్రార్థన.